వెటకారమాడాడు ఆయనతో. వచ్చే ఏడాది ఇదే రోజున కనపడి వింటానన్నాడు. ఆ మాట అన్నావు అంతే చాలని తులసీదాస్ గారు గుర్తు పెట్టుకుని మళ్ళీ వచ్చే ఏడాది వచ్చారు. మళ్ళీ వచ్చాడురా ఇంత గుర్తు పెట్టుకునని, మళ్ళీ వచ్చే ఏడాది కనపడన్నారు. మళ్ళీ వచ్చే ఏడాది వచ్చారు తులసీదాస్ గారు. వస్తే ఏం వింటావా అని అడిగారు. మళ్ళీ వచ్చే ఏడాది కనపడన్నాడు. మూడో ఏడాది తులసీదాస్ గారు మళ్ళీ వచ్చారు. జమీందారు ఏడుస్తూ ఎక్కడున్నాడో తెలుసా అండి? కంఠం మీద పెద్ద పుండు పుట్టి ఉంటే ఆ పుండుని పక్కకి తీసేసి తన కొడుకే కాడి పెట్టి పొలం దున్నిస్తున్నాడు. తన ఐశ్వర్యం మీద మోహం పోక తన పొలాలు దున్నుకోవడానికి తానే ఎద్దుగా వచ్చాడు. కొడుక్కి ఏం తెలుసు, పుండు పక్కకి ఉత్తరించి కాడి పెట్టి దున్నిస్తున్నాడు. ఆ జీవుడు తులసీదాస్ గారిని గుర్తుపట్టి కన్నుల వెంట ధారగా ఏడుస్తూ చూశాడు. ఆనాడు మీరు రామాయణం చెప్తానంటే వినలేకపోయాను. వీళ్ళందరూ నేను తెచ్చిన ఐశ్వర్యమే అనుభవిస్తున్నారు, నేను మెడ మీద పుండుతో నాగలి దున్నుతున్నాను. చూశారా నా బ్రతుకు, పెరట్లో కట్టి ఎండుగడ్డి పెడుతున్నారు నాకు. అప్పుడు తులసీదాస్ గారు అన్నారు, ఇప్పుడు నేను చెప్పినా ఇహ నువ్వు వినలేవు, ఎందుకంటే నువ్వు ఎద్దువి. నువ్వు మనుష్యుడుగా ఉండుంటే నేను నీకు రామాయణం చెప్పుండేవాణ్ణి. దాని అదృష్టం ఏమిటో, మనుష్య జన్మ విలువ ఏమిటో నీకు తెలుసుకునే లోపల నీకు ఆ అవకాశం జారిపోయింది, కాబట్టి ఇంకా నువ్వు దానిని పొందలేవు అని చెప్పేశారు. అలా భగవంతుని యొక్క కథాశ్రవణం అనేటటువంటిది ఎప్పుడు చెయ్యాలో అప్పుడు మాత్రమే చెయ్యగలడు తప్ప ఎప్పుడు పడితే అప్పుడు చెయ్యలేడు కదా. కాబట్టి ఇప్పుడు శంబరాసురుణ్ణి తాను సంహరించాలనేటటువంటి విషయము స్ఫురణలోకి రాగానే వెళ్ళిపోతానంటే రతీదేవి ఒప్పుకోలేదు, నీకు మహామాయని బోధ చేస్తానంది. మహామాయ అంటే ఏమిటో తెలుసా అండి, అమ్మ కడుపులో ఉండగా ఉన్న జ్ఞానం ఈ క్షణంలో మనం చెప్పుకుంటుండగా ఎన్ని అమ్మల కడుపులోంచి ఎన్ని ప్రాణులో బయటికి వస్తాయి, ప్రసూతి వాయు రూపంలో బయటికి తోస్తాడు పరమాత్మ. బయటికి ఇలా తలకాయ రాగానే ఉత్తర క్షణం మరిచిపోతాడు. మరిచిపోయి ఇది నేను, దీనికి ఉన్న మొట్టమొదటి మహామాయి యొక్క మొదటి అంశం ఏమిటో తెలుసా అండి, తనకి తెలియకుండా ఈ కడుపు నింపేదానికోసం ఏడుస్తాడు. అమ్మ పాలిస్తుందని తెలియదు, వాడు ఏడుస్తాడు అంతే, అమ్మ పాలిస్తుంది. ఈ ఏడుపుకి అమ్మలోంచి పాలొస్తాయి, అది ఆశ్చర్యం. ఆ పాలు తాగుతాడు, తాగి బతికేస్తాడు. వాడికి ఒకటే కోరిక, వాడికి తెలివి వచ్చి ఆకలేసినప్పుడల్లా ఏడుస్తాడు, అమ్మ పాలిస్తుంది, తాగుతాడు. కాబట్టి మొదటి మాయ దేనియందు, అన్నమునందు. తినడం మీద మొదటి మాయ ప్రారంభం. అందుకే అవసరం ఉన్నా లేకపోయినా అటొచ్చి ఇటొచ్చి తినేస్తుంటాడు ఇంకా. కాబట్టి ఏమైపోతుంది అంటే మహామాయ తాను ఎందుకు వచ్చాడో మరిచిపోయేటట్టు ఇన్ని కోట్ల 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 ప్రాణులను తల్లి గర్భము నుంచి వచ్చేటప్పుడు చేయగలిగినటువంటి శక్తి స్వరూపమేదో దానికి మహామాయ అని పేరు. ఆవిడ అనుగ్రహం కలిగింది అనుకోండి, ఈ ముడి కూడా విప్పేస్తుంది, విప్పేసి మళ్ళీ ఈశ్వరుడితో కలిపేస్తుంది. ఇప్పుడు నీకు నేను ఆ విద్య బోధ చేస్తున్నాను, ఆ తల్లి అనుగ్రహం నువ్వు ఇవ్వాలి ఇలా వచ్చావు. మళ్ళీ ఇప్పుడు నువ్వు మళ్ళీ ఆ అనుగ్రహం నిలబెట్టుకో, నిలబెట్టుకోకపోతే మళ్ళీ ఎప్పుడో శంకరుడి జోలికి ఎడతావు. కాబట్టి నువ్వు ఆవిడ అనుగ్రహం పొందితే శంకరుడితో కలుస్తావు. నువ్వు శంకరుడితో కలవాలి ఈ జన్మలో, అందుకని అంటే నువ్వు మోక్షమును పొందాలి. నువ్వు శ్రీమన్నారాయణుడికి కొడుకు అయినందుకు ఆ స్థితిలో నిలబడాలంటే ఇది తెలుసుకోవాలి. కాబట్టి నీకు మహామాయ బోధ చేస్తాను అని రతీదేవి మహామాయాతత్వాన్ని బోధ చేసింది. పొందాడు, పొంది ఉత్తర క్షణం బయలుదేరాడు. మహామాయ అన్న మాటకి నేను రెండో అర్థం కూడా చెప్పకపోతే చిన్న దోషం చేసిన వాడిని అవుతాను. మహామాయ అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా అండి, హద్దులేని కరుణ అని ఒక అర్థం నిఘంటువుల ప్రకారం. హద్దులేని కరుణ ఎక్కడ, బూడిదైపోయిన వాడికి పెళ్ళానికి మాత్రమే కనపడేటట్టుగా చేయడం కాదు, ఆ తర్వాత ఉత్తర జన్మలో మళ్ళీ అదే పిల్లాన్ని పుట్టించి ఆ భార్యకే అప్పచెప్పేట్టుగా చేయడం. ఎవరు చేయగలరు ఇది? ఒకనాడు తప్పు చేసిన వాడిని కాల్చేసినా భార్య ఏడ్చిందని ఇంత వరం ఇవ్వడంలో ఎంత కారుణ్యం ఉంది? అందుకని మహాకరుణ మహామాయ, అందుకని మహామాయా విద్య బోధ చేస్తాను. పోతనగారు ఒక్క మాట వేస్తే ఎంతంత దూరం వేసేస్తారండి ఆయన. కాబట్టి ఇప్పుడు నేను ఆ విద్య నీకు బోధ చేస్తాను. ఆవిడ బోధ చేసింది అది తెలుసుకున్నాడు. ఇప్పుడు ఆ మహామాయ తెలియగానే మిగిలిన మాయలన్నీ పిల్లమాయలు. ఇంకా మహామాయ తెలిసేసుకున్న వాడికి ఇది పెద్ద బాధ ఏంటండి, సేమట పాకాయలు చేత్తో పట్టుకుని కాల్చేస్తాడు ఆయన, రేకు జువ్వలు వేసేస్తుంటాడు. ఆయన నేలట పాకాయ కొట్టండి అన్నారు, అమ్మ బాబోయ్ నా వల్ల కాదండి అంటారా, అందో అలా మహామాయా తత్వాన్ని ఎరికి ఉన్నవాడికి ఇంకా సంబరాసుడు మాయలేం పనికొస్తాయి? రాక్షస మాయలు పనికిరావు. జ్ఞాని ముందు ఈ కుప్పిగంతులు పనికిరావు. కాబట్టి ఇప్పుడు ఏమయ్యాడు? వెంటనే పిలిచాడు శంబరాసురుణ్ణి. గురు మాయారణవేదియై కవచియై కోదండయై బాణియై హరిజో హరిజుండోరి నిషాటు వైచితి వినాడంబోధి నిన్నన్ను ఘోర రణాంబో నిధి వైతు నిన్ను నిధి నేరమ్మంచు చీరెన్ మనోహర దివ్యాంబరు ఉల్ల సద్దనుజ సేవాడంబరున్ శంబరున్. ఓరి దుర్మార్గుడా, ఆ రోజున పురిటి మంచం మీద ఉన్న నన్ను తీసుకెళ్లి సముద్రంలో పారేశావు, వాణ్ణే పెరిగి పెద్దవాణ్ణి అయ్యాను, రారా యుద్ధానికి అన్నాడు. వాడికి సత్యం తెలియగానే తోక తొక్కిన త్రాచులా లేచాడు. వాడి బాధ ఏమిటో తెలుసా అండి? ఆయన బతికున్నాడని కాదు, తానే బతికించి పెంచి పెద్ద చేశానని ఇది వాడి బాధ. అయ్యయ్యయ్యయ్యో, నేను ఇంత విజయం సాధించాననుకున్నాను, ఈశ్వరుడు చేసిన సంకల్పాన్ని నేను ఎదిరించగలిగాననుకున్నాను, నన్ను ఎంత మాయపరిచాడురా, నా మృత్యువుని నేనే చక్కగా పోషించుకున్నానని తెలుసుకోలేకపోయాను, ఇది వాడి బాధ. అందుకని ఇప్పుడైనా పర్వాలేదంటాడు. చిత్రం ఏంటో తెలుసా అండి? అంగీకరించగలిగాడు అనుకోండి, ఇప్పుడైనా ఆ ఇంత భంగపడ్డవాణ్ణి, ఇంకా నీతో నేనేం యుద్ధం చేస్తానురా, కాబట్టి నేను ఈశ్వరుణ్ణి ఆరాధన చేస్తూ కూర్చుంటాను, నా ప్రాణములు నువ్వు తీసుకో అనగలిగాడు అనుకోండి, వాడు మహాజ్ఞాని. అలా వాడు ఎందుకంటాడు? వాడు రాక్షసుడు వాడు, కాబట్టి వాడు అనలేడు. అంతే తేడా మీకు. ఇప్పుడు శంబరాసురుడు ఎవరో ప్రద్యుమ్నుడు ఎవరో మీరు గ్రహించగలగాలి ఆ క్షణంలోంచి. యుద్ధానికి బయలుదేరాడు, గదలు విసిరాడు, ఎన్నో ప్రయోగాలు చేశాడు, పిశాచాల్ని ప్రయోగించాడు, ఇన్నిటినీ కూడా తనకున్నటువంటి మహామాయాశక్తి చేత అణచివేశాడు ప్రద్యుమ్నుడు. అణచివేసి ఒక కత్తి తీసుకుని ఆ శంబరాసురుని యొక్క కుత్తుక ఖండించేశాడు. వాడి తలకాయ కింద పడిపోయింది. ఏమైంది వీడు చేసిన ఇంత అల్లరి అంటే, ఎవడు చావు తప్పుకుందాం అనుకున్నాడో వాడు ఎవరి చేతిలో చచ్చిపోతావని ఈశ్వరుడు సంకల్పం చేశాడో వాడి చేతిలో చచ్చిపోయాడు. కాబట్టి ఏం తెలిసింది? ఈశ్వర సంకల్పము జరుగుతుంది. ఏది ఈశ్వర సంకల్పమో ఏ దేహమైనా వెళ్ళిపోవలసింది. కాబట్టి ఇది అంగీకరించగలిగితే ఎంత హాయి, ఎంత సంతోషం. ఎక్కడుంది మోహం, ఎక్కడుంది అజ్ఞానం, అవిద్య? చాలా సంతోషంగా ఒక డ్రామాని చూడడం మొదలు పెడతాడు. కాబట్టి సంతోషంగా హాయిగా ప్రశాంతంగా ఉండగలుగుతాడు. ఈ ప్రశాంతత లోపల ఉండే వస్తువు. కోటి రూపాయలు ఇట్టి షాప్కి వెళ్ళి ఓ పావు కిలో మనశ్శాంతి అమ్ముదురు అంటే ఎవ్వడూ అమ్మడం, ఎవ్వడూ అమ్మడం. మనశ్శాంతి అన్నది ఎక్కడొస్తుంది? నువ్వు సత్యాన్ని అంగీకరించడంలో మనశ్శాంతి ఉంటుంది. అది లేని వాడికి ఇది ఉండదు. కాబట్టి ఏమైంది? ఈ శంబరుణ్ణి చంపితే పోతనగారు అన్నారు, చిగురాకడిదపుదారును జగముల పరవశము చేయు చలపాదికి దొడ్డగు నిక్కడిదంబున తన పగతుం తెగవేయుటెంత పని చింతింపన్. ఓ చిగురుటాకు పట్టుకుని ఎంతంతో తపస్సు చేసుకుంటున్న వాళ్ళని ఇలా అంటే పడగొట్టగలిగినటువంటి వాడికి ప్రజ్యుమ్నుణ్ణి చంపడం ఒక లెక్క. అందుకని చంపేతల పారేశాడయా అన్నారు. ఇలా చంపేసిన తరువాత ఒక చిత్రం జరిగింది. వెంటనే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? అమ్మని చూడ్డానికి వెళ్ళాలి. మీరు ఒక్క విషయం గమనించాలి, ఇవన్నీ తెలుసున్నవాడు ఒక ఆయన ఉన్నాడు. ఎవరండి? కృష్ణుడికి తెలుసు. కృష్ణుడికి తెలిస్తే కొడుకుని ఎత్తుకుపోగానే నాకు తెలియట్లేదు రుక్మిణి, చారుల్ని పంపించాను రుక్మిణి, సైన్యాన్ని పంపించాను రుక్మిణి, ఎక్కడో తప్పిపోయాడు పిల్లాడు, ఎవరో ఎత్తుకుపోయారు, మనకి తెలియదా జాడ కూడాను, వాడిని చంపుదామంటే పోని తెలియదు అని ఊరుకున్నాడు. ఎందుకు ఊరుకున్నాడు? ఆయనకి తెలుసు రాక్షస సంహారం జరగాలి, వీడు శంబరాసురుడిని చంపి వచ్చేస్తాడులే, ఆయనకి తెలుసు. అందులో ఆయన నిబ్బరంగా ఉన్నాడు. పైకి కొడుకు కోసం వెతుకుతున్న వాళ్లే ఉన్నాడు. అందుకే కృష్ణ పరమాత్మ చెప్పింది చేయడమే తప్ప ఆయన చేసింది నువ్వు చేసే ప్రయత్నం చేయకంటారు, అది పరిపూర్ణ అవతారం, ఇట్ కెనాట్ బి ఇమిటేటెడ్. రామచంద్రమూర్తిని మీరు అనుకరించాలి, కృష్ణుణ్ణి అనుకరించకూడదు. రాసలీల నేను చేస్తానంటే కొంపలు అడిపోతాయి. కాబట్టి ఈయన బయలుదేరి ఆకాశ మార్గంలో రతీదేవితో కలిసి రుక్మిణీదేవి యొక్క అంతఃపురంలో దిగాడు. దిగితే ఒక విచిత్రం జరిగింది. అక్కడ ఏ ఆశ్చర్యం జరిగిందో తెలుసా అండి? వాళ్ళు ఎప్పుడూ కూడా కృష్ణుడే చూడడం వాళ్ళకి అలవాటు. ఆ ఇంట్లో కృష్ణుడు ఎలా ఉంటాడో ముద్ర ప్రజ్ఞుడు అలా ఉంటాడు. వాళ్ళు చూసి చెరికెత్తెలు అంతఃపుర స్త్రీలు అందరూ ఆకాశంలోంచి రతీదేవితో కలిసి దిగాడు. జలదస్యాము ప్రళంబబాహుయుగలుం చంద్రాననుం నీలసంకుల వక్రాలకు పీతవాసు ఘనవక్షున్ సింహమధ్యున్ మహోత్పలపత్రేక్షణు మందహాస లలితుం పంచాయుధుం నీరజాక్షులుత రేమరపాటు చూచి హరియంచుండాగి రయ్యయ్యడన్. ఆ అంతఃపురంలో ఉన్న పరిచారికలు శైరేంద్రులు వాళ్ళు తిరుగుతున్నారు. ఒక్కసారి పైనుంచి కిందకి దిగాడు. పట్టు పీతాంబరం కట్టుకుని ఆ చేతులు, ఆ కాళ్ళు, ఆ నడక, ఆ చూపు, ఆ కళ్ళు, ఆ ముక్కు, ఆ నోరు, ఆ నవ్వు అన్నీ శ్రీకృష్ణుడే. ఈయన్ని చూసి వాళ్ళు అనుకున్నారట, ఇదేమిటి ఇవాళ రథం మీద రావడం అనేసి ఆకాశంలోంచి దిగాడు, కృష్ణ పరమాత్మ నడిచొస్తుంటే మనం మామూలుగా ఎదురుగుండా నడవలేం కదా అని గభాలను గబగబ ఎక్కడి వాళ్ళు అక్కడ స్తంభాల చాటికి తప్పుకున్నారట. అంటే పోతనామాచ్యులు వారు ఏం ఆవిష్కరిస్తున్నారు, ఆత్మావై పుత్రనామాసి, తండ్రి ఎలా ఉంటాడో అలాంటి కొడుకు పుట్టాడు. ఇంతకన్నా సజ్జఫలితం ఏమిటండి, నిన్న రాత్రి పాటికి కళ్యాణం అయితే ఇవాళ ఈ పాటికి నడిచొచ్చే కొడుకు పుట్టాడు. కాబట్టి కొందరు హరియగునందురు, కొందరు చిహ్నములు, కొన్ని కొన్ని హరికి లేవందురు, మెల్లన తెలియుదమందురు మరుజూచి కొందరబలలు, కొందరబలలు గుములై. కొంతమంది అబలలు అంతఃపుర స్త్రీలు చూసి, లేదు లేదు కృష్ణుడే, అచ్చరిగా చూసారా కాళ్ళు ఆ చేతులు పట్టు పీతాంబరం కృష్ణుడే అంటారు. కొంతమంది, లేదు ఈ మధ్య కొంచెం వయస్సు వచ్చాయనికి చేతులు అవి కాస్త ముడతలు పడినట్టుంటుంది, కొడుకులా ఉన్నాడు కానీ కొడుకులు లేరు కదా, చిన్నప్పుడు ఎత్తుపోయారు కదా, కొడుకు కాడేమో, పోలికలు బాగా ఉన్నాయి, అచ్చ అలాగే ఉన్నాడు అంటున్నారు కొంతమంది. మరి ఎవరు ఎక్కడి నుంచి వచ్చాడు, ఇంట్లో రుక్మిణీదే ఉంది, ఎనమండుగురు భార్యలు ఉన్నారు, మళ్ళీ ఈయన ఎక్కడి నుంచో వచ్చాడు, ఇది ఎక్కడ కూడా ఇప్పుడు ఏ భార్యలోంచి వచ్చాడు అని వాళ్ళందరూ, సరే ఎందుకు వచ్చింది ఊరుకోండి, కాసేపు ఆగితే తెలుస్తుంది కదా రుక్మిణీదేవి వచ్చి అడుగుతుంది, మనకెందుకు ఇలాంటి వాటిల్లో పెద్ద విషయాలు మనం వేలు పెట్టకూడదు, ఆగండి ఆగండి అన్నారట. అని గుంపులు గుంపులుగా చేరి ఒక్కొక్కళ్ళు చూశారు. ఇప్పుడు ఇదేం చిన్న సబ్జెక్ట్ ఏంటంటే చాలా పెద్ద విషయం. కాబట్టి పోతన గారు ఎంత అందంగా అంటారో, కొందరబలలు గుములై గుంపులు గుంపులుగా చేరి మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఎక్కడ దూరం దూరంగా నిలబడి, ఆయనకి అంతఃపురం కొత్త కాబట్టి ఆయన అమ్మ కోసం చూసుకుంటున్నాడు, ఎక్కడుంది రుక్మిణీదేవి అని. ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పాలి ఈ మాట, ఎక్కడ దిగాడు రుక్మిణీదేవి, అంతఃపురంలో దిగాడు. ఇప్పుడు ఆయన కొడుక అచ్చు ఆయనలాగే ఉన్నాడు, కానీ ఆయన కాదేమో అని కొందరు అనుకుంటున్నారు. ఇప్పుడు ఆయనో కొడుకో చెప్పగలిగింది రుక్మిణీదేవి ఒక్కతే. ఎలా చెప్పగలదు అంటే, నిన్నటి రోజున మొగుణ్ణి గెలుచుకుంది, ఇవాల్టి రోజున మాతృత్వంతో కొడుకుని గెలుచుకుంటుంది రుక్మిణీదేవి. ఎంత పొంగిపోతుందండి మా తల్లి ఇవాళ ఈ కథ విని. నిన్నటి రోజున రుక్మిణీ కళ్యాణం విన్న వాళ్ళకి, ఇవాల్టి రోజున వినాయక ప్రసాదం తీసుకుంటున్న వాళ్ళకి, అమ్మవారు నిన్న విన్న కన్యపిల్లలందరికీ వివాహానంతరం పండుటి మగపిల్లల్ని ఆడపిల్లల్ని కూడా ఇష్టం కదా. నేను ఒక మాట పరిష్కారం చెప్పాలి. పురుషాధిక్యం చూపించారు మా కోటేశ్వరారు, ఆయనకి 100 రూపాయలు పంచి ఆవిడకి 60 రూపాయలు చీర అన్నారన్నారు. 100 రూపాయల పంచె నేను కట్టుకోకుండా 100 రూపాయలు చీర, దానికి 60 రూపాయల పంచె నేను అడిగితే నాకు ఐశ్వర్యం మీద కాంక్ష అని మాత్రమే అనుకున్నాడా ఇంత వైవాహిక జీవితంలో, ఇంతే అర్థమయ్యేటట్టు ప్రవర్తించానా అని నా భార్య చిన్నబుచ్చుకుంటుందని 100 రూపాయల పంచె నేను అడిగాను. కాబట్టి తన్నులు సేరవచ్చి మరు నందరు చూడగ తను వచ్చి సంపన్న గుణాభిరామహరి పట్టపుదేవి విదర్భపుత్రి క్రేగన్నుల నా కుమారకుని కైబడి నేర్పడ చూచి బోటితో జన్నుల సేపనిట్టనియ సంభ్రమదైన్యములుసిల్లగన్. అమ్మా ఎవరో అచ్చు ఆయనలాగే ఉన్నారమ్మా, కృష్ణుల్లా ఉన్నారమ్మా, మీరు వచ్చి చూడండి అమ్మా, మీరు వచ్చి చూడండి అమ్మా అన్నారు. రుక్మిణీదేవి గబగబా మేలి ముసుగుతో వచ్చిందట. వచ్చి పరపురుషుణ్ణి చూడరు అంతఃపుర కాంతలు, అందుకని సన్నగా ఉన్న పరదా చాట్ నుంచి చూసింది. చూడగానే మాతృత్వానికి ఉన్న గొప్పతనం ఏమిటో పోతన గారు ఇక్కడ ఆవిష్కరిస్తున్నారు. ఆవు దూడని చూసినప్పుడు ఎలా ఉంటుందో ఆ చూపు అలా అయిపోయింది. హనుమద్రామాయణాన్ని హనుమ రాసుకున్నారు రామాయణం, అందులో ఒక మాట రాశారు ఆయన, సీతమ్మ తల్లి ఎవరో నాకు తెలియదు, నేను సీతమ్మతో మాట్లాడాలి అని శిరస్సును అంజలి ఘటించి, నేను వానరుణ్ణి కదా నన్ను నమ్ముతుందా అమ్మ, రాక్షస స్థానంలో ఉన్నది అని అంజలి ఘటించి శిరస్యంజలి మాధాయ అనిలా పెట్టుకుని అమ్మా అమ్మా అంటూ నేను కిందకి దిగినప్పుడు మొట్టమొదటిసారి నా వంక చూసిన మా సీతమ్మ తల్లి కన్నులలో సంటితనంలో తప్పిపోయిన కొడుకు పెద్దవాడయ్యొచ్చి నిలబడినప్పుడు చూస్తే ఎటువంటి మధురమైన భావనతో చూస్తుందో, ఆనాడు మా అమ్మ కన్నులలో నేను అటువంటి ప్రేమని చూశానని రాసుకున్నారు హనుమ. అమ్మ చూపు అంత గొప్పది, అందుకని పోతన గారు కూడా ఎంత గొప్పగా రచించారో చూడండి. విదర్భపుత్రి క్రేగన్నుల నా కుమారునికి కుమారకుని కైవడి నిర్పడ చూచి, ఎంతో ప్రేమతో ఇలా చూసేటప్పటికిట ఇది మాతృలక్షణం. ఎదురుగుండా ఉన్నవాడు కొడుకే అన్న భావన ఎందుకు కలిగిందంటే, పుత్రవాత్సల్యం తన్నుకొచ్చి స్తన్యములలోంచి పాలు చేపునకు వచ్చాయట. ఈ కంజ్యక్షుడు ఈ కుమారకుడు తిలకుండి ఇందు బింబాననుండు ఈ కంఠీవర మధ్యుడిచ్చటికి నేడెందుండి ఏతించనో ఈ కళ్యాణుని కన్న భాగ్యవతి మున్నే నోములన్నోచనో ఏ కాంతామణియందు వీనికనెనో ఏ కాంతుడీ కాంతుని. ఆవిడంది ఇంత అందంగా ఉన్నాడు ఈ పిల్లాడు, ఈ పిల్లాడిని చూస్తే ఇంత ముచ్చటగా ఉంది, ఈ పిల్లాడు ఎక్కడి నుంచి వచ్చాడో, ఇంత చక్కటి పిల్లాడిని కనడానికి ఆ అమ్మ ఎన్ని నోములు నోచిందో. అందుకే ప్రపంచంలో ఒక సత్పుత్రుడు కనపడ్డాడనుకోండి, ఒక మంచి నడువడి కలిగిన పిల్లవాడు కనపడితే లోకం ఏమంటుందో తెలుసా అండి, ఏ తండ్రి కొడుకో అన్నదో, ఏ తల్లి కన్న బిడ్డడో అంటుంది. అందుకే పోతనగారు కూడా ఇది పునికి పుచ్చుకునే ఒక మాట అన్నారు, చేతులారంగ శివుని పూజింపడేని నోరు నవ్వంగ హరికి తినుడువడేని దయయు సత్యంబులోనుగా తలపడేని కలుగ నీటికి తల్లుల కడుపు చేటు అన్నారు. అమ్మని తలుచుకుంటారు, అమ్మ ఏ లోకంలో ఉన్నా పొంగిపోతుంది, ఆహ్ నా కొడుకు మంచి పని చేశాడు, నాకు పేరు తెచ్చాడు, నా కడుపార నవ్వాని కన్న తల్లి, నా కడుపున 9 నెలలు మోసి కన్నందుకు నేను వెళ్ళిపోయినా ఏ తల్లి కన్న బిడ్డడో అని స్మరించేటట్టు చేశాడని అమ్మ పొంగిపోతుందిట. అందుచేత ఆవిడంది ఇంత మంచి పిల్లాన్ని ఎన్ని నోములు నోస్తే కందో ఆ అమ్మ, ఏ మహాత్ముడు ఎటువంటి మహాత్మురాలి ఎందు ఈ బిడ్డన్ని కన్నాడో, ఎంత అందంగా మాట్లాడిందో చూడండి. అందుకే ఆవిడ రుక్మిణీదేవైంది అని ఆ పిల్లాడి వంక చూసి ఆవిడ అంటుంది, అళి నా తొలుచూలి పాపనికి బోర్ కాడించినే సూతికాశాలా మధ్య విశాల తల్పకతమై చన్నిచ్చి నిద్రింప నా బాలుం ఆ చను బాలకుంచరచి ఆ చను పాలకుంచరచి ఏ పాపాత్ములేత్రోవము నేలీలంకుని పోజిరో శిశువునా ఏ తల్లి రక్షించను. నేను ఒకనకొకప్పుడు నాకు నా కొడుకు బతికుంటే ఇంత ఉండేవాడు, ఇలాగే ఉండేవాడు మా ఆయన పోలికతోటి. నేను ఆనాడు నాకు కొడుకు పుడితే వాడికి చనుబాలిచ్చి గాఢ నిద్రలో అమ్మా కొడుకు పుట్టాడు అని ఎంతో సంతోషంతో కూతురు పుట్టినా తనూభవనాత్మ నిల్పి కదండి, పొంగిపోయి తన ప్రతిరూపాన్ని చూసుకుని పరవశించిపోయి తల్లి మొట్టమొదట స్తన్యములోంచి స్రవించినటువంటి పాలు ఇంత వెలుతురు చూసి ఊపిరందనటువంటి పిల్లవాడికి ఊపిరి నందించి ఊపిరితిత్తులు సంకోచ వ్యాకోచములు చేయగలిగినటువంటి శక్తిని అమ్మ స్తన్యములోంచి స్రవించిన మొదటి పాలలోనే ఉంటుందిట. ప్రపంచంలో ఇప్పటి వరకు అటువంటి పదార్థాన్ని తయారు చేయగలిగినటువంటి శక్తిని ఏ సైంటిస్ట్ ఆవిష్కరించలేదు. నాకు డాక్టర్ మహాతల్లి జగదీశ్వరి గారు మాతృదేవోభవ అని ఒక పుస్తకం ఇచ్చారు, అందులో ఒక డాక్టర్ గారు రాశారు ఈ విషయాన్ని, ఇది ప్రపంచంలో ఎక్కడా తయారు కాదు, మొట్టమొదట తన కడుపులోంచి బయటికొచ్చిన పిల్లవాడు కేరమని ఏడుపు ఏడవగానే ఆ పిల్లవాడిని ఇలా చేత్తో ముట్టుకోగానే ఇంత బాధ మరిచిపోయి అమ్మ శరీరంలో ఉన్న శక్తి పసుపచ్చ రంగులో స్తన్యములోంచి స్రవించి బిడ్డన్ని బ్రతికిస్తుంది. అందుకే అమ్మ అమృత స్వరూపిణి, ఆ అమ్మకి ఎన్ని మాటలు నమస్కరించినా నీ రుణం తీరదు, నువ్వు బ్రతికున్నావంటే అమ్మ వల్లే. ఆ అమ్మ అంత గొప్పది అని మాతృదేవోభవ అని అంత పెద్ద డాక్టర్స్ ఆయన పుస్తకం రాస్తే జగదీశ్వరి గారికి నేను శిరస్సు ఉంచి నమస్కరించాను, అమ్మాయి ఎంత గొప్ప బుక్ ఇచ్చారో మా తల్లి నాకని. సరే, అందుచేత ఆవిడ అంటోంది ఇది తల్లి అనే మాట ఏమంటుందంటే, ఏ దుర్మార్గుడు ఆనాడు నేను పాలివ్వకుండా ఎత్తుకుపోయాడో, ఇది ఒక స్త్రీ కోరుకునే గొప్ప వరం. ఆ పిల్లవాడిని తన కడుపార మోసి ఆ పుట్టిన పిల్లవాడికి తన స్తన్యం ఇస్తున్నప్పుడు వాడు పాలు త్రాగుతుంటే ఈ ప్రపంచాన్నంతటిని జయించేసినటువంటి ఆనందాన్ని పొందేస్తుంది అమ్మాయి. కాబట్టి అంతటి ఆనందానికి దూరం చేశాడే అది రాక్షసత్వం. రుక్మిణీదేవి వాణ్ణి సముద్రంలో పారేసినందుకు రాక్షసుడు అనలేదు, తల్లి పాలకి దూరం చేసి నేను పాలివ్వకుండా చేసిన దుర్మార్గం ఉందే అది రాక్షసత్వం. అలా ఎత్తుకుపోయాడే, లేకపోతే నా పిల్లాడు ఇవాళ నా కళ్ళ ముందుండును, ఇంతుండును నా పిల్లవాడు, ఇదిరా అమ్మంటే అని చెప్పింది రతీదేవి. ఆ రతీదేవి చెప్పిన మాటలో అమ్మతనం ఏమిటో ప్రజుమ్నుడు విని పొంగిపోతున్నాడు. అమ్మతనం అంటే ఇలా ఉంటుంది గుర్తు పెట్టుకో, పోతన గారు నిరూపించి చూపిస్తున్నారు. కాబట్టి ఆడదాన్ని ఎంత ఎంత జాగ్రత్తగా ఉండాలో నేర్చుకో, ఆడదాన్ని ఎంత గౌరవించాలో నేర్చుకో. పోతన గారు రాసిన పద్యాలు ఇటువంటి ఆఖ్యానాలు గుర్తుండవు. అదే పనిగా పురుషాహంకారం అని మాట్లాడుతుంటారు వేదికల మీద చాలా మంది. అదో అర్థం లేని ప్రతిపాదన. మీకెందుకు కనపడవు ఇలాంటి పద్యాలు? మీరెందుకు మాట్లాడరు ఇలాంటి పద్యాల గురించి? మీకు పనికి మాలిన సిద్ధాంతాలు ఎక్కడి నుంచి వస్తాయి? అర్థం లేని చర్చలు, పెద్ద పెద్ద చర్చా వేదికలు, గంటలు గంటలు చర్చలు, అవి టీవీలో టెలికాస్ట్ లో, ఏదో హౌ సిల్లీ ఇట్ ఈస్, ఇట్ ఈస్ ఆల్ నాన్ సెన్స్. సమాజాన్ని పాడు చేయడానికి పనికొస్తుంది అంతే. పనికొచ్చే మాట ఎందుకు చెప్పరు? పోతన గారు రాశారు, శంకరాచార్యులు వారు రాశారు, ఎందరో మహాత్ములు రాశారు, వాటి జోలికి వెళ్ళరు, వాటి గురించి మాట్లాడరు. తెలుసున్న వాళ్ళలా చెత్త మాటలన్నీ మాట్లాడుతుండడం వేదికల మీద కూర్చుని, పాడు చేస్తున్నాయి ప్రపంచాన్ని వాళ్ళటువంటివన్నీ. కాబట్టి నేను ఎందుకంత ఆ విషయంతో మాట్లాడానంటే, మాతృత్వ భావన గొప్పతనాన్ని రతీదేవి మాట్లాడితే అమ్మ ఎందు చూస్తున్నాడు ఇవాళ ప్రజ్యుమ్నుడు? ఇవాళ మనం సాక్షిగా పోతన గారి కవిత్వంలో చూస్తున్నాం అమ్మ యొక్క గొప్పతనాన్ని. కాబట్టి అతివా సిద్ధమునాటి బాలమునకి ఆకార మీ వర్ణ మీ గతి ఈహాస విలా విలోకన స్వరములి గాంభీర్య మీ కాంతి వీతడే కాదకొనున్నవారలకు నా ఆత్మేషు సారూప్య సంగతి సిద్ధిం పదు వీనియందు మిగులం కౌతూహలం వయ్యడిన్. ఈ రూపు, ఈ కన్ను, ఈ ముక్కు, ఈ పెదవి, ఈ కంఠం, ఈ వక్షస్థలం, ఈ కడుపు, ఈ కాళ్ళు, ఈ చేతులు, నేను మా ఆయన తేజస్సుని కడుపులో పెట్టి మారిస్తే వచ్చింది. వీడు నా కొడుకే అయి ఉండాలి. నా కొడుకేని గట్టిగా ఎందుకనలేకపోయిందోట తెలుసా అండి? నేను కాదమ్మా అని వాడు అనేస్తే సమతులు దెప్పుతారని అనలేకపోయింది. ఏమి మాతృభావన అండి పోతన గారి రచనా శైలియే శైలి. అమ్మ 25 ఏళ్ల తర్వాత గుర్తుపట్టేసింది, కొడుకుకి సత్యం తెలియక కాదంటాడేమోనని బెంగ పెట్టుకుంది. అంటే స్త్రీ శక్తిని మీరు ఎంత గొప్పగా చూడగలగాలి. ఎప్పుడో పురిటి మంచం మీద ఎత్తుకుపోయిన పిల్లాడు 25 ఏళ్ల తర్వాత కనబడితే సాక్ష్యాలతో వాడు నా కొడుకే అని చెప్పగలుగుతోంది అమ్మ. ఇది మా అందుకే మన ఋషులు, మన ప్రపంచం, మన సాహిత్యం మోకరిల్లే స్త్రీ ముందు. వేరొక దేవుడు లేడు, మొదటి దేవత అంటూ ఉంటే ప్రపంచంలో మాతృదేవోభవ అమ్మకే ముందు వందనం. అమ్మయే ముందు వేసే భిక్ష, తొలి నమస్కారం అమ్మదే. ఎప్పటికీ అమ్మయే దైవం అని అమ్మ గురించి అంత గొప్ప చేసి మాట్లాడారు. పొదలడి ముదమున చిత్తము కదలడిన ఎడమ మూపు కన్నుల వెంటన్ పొదలడి నానందాశ్రులు మొదలడి పాలిండ్ల పాలు ఏమయ్యడినో. ఎంత గొప్ప మాట అండి, నిజంగా ఎటువంటి పద్యం అండి. పొదలడి మదం ముదమున చిత్తము, ఆ పిల్లాన్ని చూస్తుంటే నా కొడుకే వెళ్ళి కౌగిలించేసుకోవాలనిపించేస్తోంది. ఇది అబద్ధం అవుతుందా? నా ఎడమ భుజం అదురుతోంది, ఇది అబద్ధం అవుతుందా? కన్నుల వెంటన్ పొదలడి ఆనందాశ్రువులు, ఈ పిల్లాన్ని చూసినప్పటి నుంచి కన్నుల వెంట ఆనందాశ్రువులు కారిపోతున్నాయి, ఇది అబద్ధం అవుతుందా? మొదలడి పాలిండ్ల పాలు, నా పాలిండ్ల నుంచి పాలు కారుతున్నాయి పుత్రవాత్సల్యంతో, ఇది అబద్ధం అవుతుందా? ఏమయ్యడిను, నా కొడుకు అంగీకరిస్తాడో అంగీకరించడో? మాతృత్వానికి ఎంత సుప్రీంకోర్టు తీర్పు తీసుకొచ్చి పెట్టారో చూడండి పోతన గారు. ఏమి పద్యాలండి మహానుభావుడివి అంటే, కృష్ణ భగవాను తీసుకొచ్చారు ఈలోగా గబగబా. ఆయన మహామాయావి, ఆయన వచ్చి వేణువు పట్టుకుని గబగబా నడిచొచ్చి ఒకసారి ఇలా ఒకసారి ఇలా అచ్చున అలా ఉన్నావు అని తెలుసు అన్నీ. ఒకసారి కౌగలించుకోవాలని ఉంది, రుక్మిణి మన కొడుకే అని చెప్పాలని ఉంది. ఆవిడికి ఎంత గాంభీర్యం, ఈయనకంత గాంభీర్యం, ఎంత అణుచుకున్నాడో. ఎవరో నువ్వో అని అడిగాడు. ఆయన చెప్పే లోపల చెప్పేటటువంటి ధార్మికుడు ఒక జ్ఞాని రావాలి. నారదుడు వచ్చాడు. వచ్చి, అయ్యా మీకు తెలియని విషయమా, ఒకనాడు అందుకే ఆ తల్లి ఆ మాట అంది, శిశువున శిశువుత నీ తల్లి రక్షించనో సముద్రంలో పడిపోయినా ఆ అమ్మ కారుణ్యం ఉంది రతీదేవికి భర్తనిస్తానన్న కారుణ్యం, ఆ దయ రక్షించేస్తోంది అమ్మవారి దయ. ఇది అమ్మవారంటే అంతా అమ్మతనమేనండి ప్రజ్యుమ్నోపాఖ్యానం. అంత గొప్ప చరిత్ర ప్రజ్యుమ్నోపాఖ్యానం. కాబట్టి నారదుడు వచ్చన్నాడు, ఆనాడమ్మ మన్మథుడు కాలి బూడిదైపోతే వరం ఇచ్చారు కదా, ఇదిగో ప్రజ్యుమ్నుడిగా జన్మించాడు, చిన్నతనంలో అపహరించాడు, శంబరాసురుణ్ణి సంహరించాడు, ఈనాడు రతీదేవితో కలిసి వచ్చాడు, నీ ఇంటికి కొడుకు కోడలు కూడా వచ్చారు, ఇది ఈశ్వరుడి వరంగా వచ్చారు, తాను ఎంచుకుని ప్రేమించుకున్న పెళ్లి కాదు. ఇది జన్మ జన్మాంతర సుకృతం. ఇలాంటి కొడుకు కోడలు సృష్టిలో ఉన్నారు. పుట్టిన పిల్లాన్ని పెంచి పెద్ద చేసుకుని తన భార్యాత్వాన్ని నిరూపించుకుని భర్తని తీసుకుని తల్లికి తీసుకొచ్చి అప్పచెప్పిన కోడలు, అత్తగారి యందు అంత గౌరవాన్ని చూపించిన కోడలు, ఇంక ఇంతకన్నా నీకేం కావాలమ్మా, నీ కొడుకు కోడలు వచ్చారన్నారు. రుక్మిణీదేవి గబగబా వచ్చి ఇద్దరిని కౌగిలించుకుంది. కృష్ణుడు సంతోషించాడు. అంతఃపురమంతటా భేరీలు మోగే ఆంధారు. వెంటనే ఆ గోపాలబాలుడికి కృష్ణుడికి ఏమైనా సంతోషం వస్తే వాళ్ళకి సంతోషం. మీ అందరూ ఎంత భక్తులు, వాళ్ళంత భక్తులు. ఆ వెన్న జల్లేసుకున్నారు, పాలు జల్లేసుకున్నారు, వసంతం ఆడేశారు. అబ్బో చచ్చిపోయాడు అనుకున్న మన కృష్ణుడు కొడుకు బతికే ఉన్నాడన్నారు. వాళ్ళకి అమంగళవాక్యం పలకకూడదని తెలియదు. ఆనాడు తప్పిపోయిన పిల్లాడు బ్రతికే ఉన్నట్ట అన్నారు వాళ్ళు. చచ్చిపోయాడు అనుకున్న పిల్లాడు బతికే ఉన్నట్ట అంటారు. వాళ్ళు గొల్లలు కదండి, వాళ్ళకి అమాయకత్వం వాళ్ళకి తెలియదు. పద్యం అలాగే పడాలి కాబట్టి చూడండి. చచ్చిన బాలుడు గ్రంబర వచ్చిన క్రియ వచ్చే పెక్కు వర్షములకు ఈ సచ్చరితుడు నేడు గంటిని చిచ్చిరము నట్టి తపము సేయంబడెను. చచ్చిపోయాడు చచ్చిపోయాడని మనం అనుకున్న పిల్లాడు బతికొచ్చాడు. ఆహా, ఎంత తపస్సు చేసిందో రుక్మిణీదేవి, మళ్ళీ కొడుకు ఇంత వాడై కనపడ్డాడు అని ఈ గోపకులందరూ ఆనందంతో వసంతాలు చల్లుకుంటూ పొంగిపోతుంటే రుక్మిణీ కృష్ణులు కౌగిలించుకుని కొడుకుని కోడల్ని ఇంట్లోకి తీసుకెళ్లి పెద్ద సంబరాలు చేసుకున్నారు. ఒక మంచి మాటతో నిన్న భర్తని పొందిన సంతోషం, ఇవాళ కొడుకుని కోడల్ని పొందిన సంతోషం, జగదంబ ఆనందం. అంత మంచి ఆఖ్యానంతో ఇవాళ ఉపన్యాసాన్ని పూర్తి చేసి భగవంతుని యొక్క నామములు చెప్పుకుని బయలుదేరు. నందనందన గోవింద నవనీత చోరా గోవింద
గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద
పశుపాలక శ్రీ గోవింద
గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద
దుష్ట సంహారా గోవింద
గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద
దురిత నివారణ గోవింద
గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద
వరాహమూర్తివి గోవింద
గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద
దశరథ నందన గోవింద
గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద
పక్షివాహన గోవింద
గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద
పాండవ ప్రియ గోవింద
గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద
అనాథ రక్షక గోవింద
గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద
ఆపద్బంధవ గోవింద
గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద
సాలగ్రామధర గోవింద
గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద
కస్తూరి తిలక గోవింద
గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద
ఆపన్ నివారణ గోవింద
గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద
పద్మనాభ హరి గోవింద
గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద
శేషాద్రి నిలయ గోవింద
గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద
శ్రీనివాస గోవింద
గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద
శ్రీ వెంకటేశ గోవింద
గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద
సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి.